ఇంతవరకు అన్నీ బాగానే ఉన్నాయి. ఏది ఎక్కడా నాకు ఆటంకాలు లేవు, లంకలోకి సుఖంగా రాగలిగాను, వెతికేటప్పుడు నా శరీరంలో ఇంద్రియాల్లో నీరసం లేదు. అయినా మరి ఎందుకు సీత కనపడలేదు? సీతను దర్శింపకుండా ఎలా పెడతాను నేను? అమ్మా, ఇందాక నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, అది ఎంత పొరపాటు అనుకున్నాడు ఆయన. ఇదందరం మనం గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప శ్లోకం. అందులో ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం. 10th class ఫెయిల్ అయిపోతే ఊరేసుకు చచ్చిపోవడం. నిజంగానండి, పాపం కుర్రాడు బీటెక్ చదువుతున్న కుర్రవాడు ఉరివేసుకు చచ్చిపోయాడు. ఆ తండ్రి ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నాడు. ఏం సాధించాడు వాడు చెప్పండి? పరీక్షలో ఫెయిల్ అయిపోతే చచ్చిపోతావా? మొగుడు కాకరకాయ కూర పెట్టమంటే పెట్టలేదంటే వాడు కోపగించి ఎక్కడికో బరిపెట్టు కాశీకో ఇంకో తట్టుకో, దాంతో ఉరేసుకు చచ్చిపోతారా? లేకపోతే సినిమా టిక్కెట్ దొరకకపోతే చచ్చిపోతావా? భార్యాభర్తలిద్దరూ టీ అంటే టీ అని కొట్టుకున్నంత మాత్రం చేత మరణిస్తామా? చస్తే మళ్ళీ ఈ శరీరం రాదే, దానివల్ల ఎన్ని నష్టాలు ఉంటాయి. వినాశే భగవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః. ప్రాణం విడిచిపెట్టడం మహాపాపం, చావడం వల్ల చాలా నష్టములు ఉన్నవి. అంటే ఆత్మహత్య మహాపాపం, మన శరీరం మనం విడిచిపెట్టడం వల్ల ఒకటి కాదు చాలా దోషాలు వస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి చచ్చిపోయాడు, వాడు మరణిస్తే ఆ కుటుంబానికి దిక్కుండదు, పోషించేవాడు ఉండడు, పిల్లలు దిక్కులేని అనాథులు అయిపోతారు, పాపం ఇల్లు ఏమైపోవచ్చు, ఎంత ప్రమాదం వస్తుంది. ఒక కొడుకు చచ్చిపోతే ఆ ఇంట్లో తండ్రి తల్లి జీవచ్ఛవాలయ్యి యావజ్జీవితం కుంగిపోరా? అయ్యో వీడేదో బీటెక్కో ఎంటెక్కో చదివి మమ్మల్ని ఉద్ధరిస్తాడు అనుకున్నాం, వీడు చచ్చిపోయాడని యావజ్జీవితం వాళ్ళు కుమిలిపోయి ఏమైపోతారు? భార్య పోతే భర్త, భర్త పోతే భార్య, పిల్లలు పోతే ఇంకోళ్ళు, ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళు ఎంత కుమిలిపోతారు. వాడంతా వాడు పోతే ఎవడో ఏం చేయలేడు, ఏ యాక్సిడెంట్లోనో పోయే కాలం వచ్చే పోతే ఏం చేయలేడు. కావాలని చచ్చిపోతే ఇంట్లో వాళ్ళకి ఎప్పుడూ అది దుఃఖమే. దానివల్ల కొందరు జీవితాలు పతనమైపోతాయి. మంచి ఉద్యోగం చేస్తున్న ఒక ఆయన తొందరపడి ఆత్మహత్య చేసుకున్నాడు తెలిసిన, ఆయన చచ్చిపోతే ఆ కుటుంబం ముష్టి కుటుంబం అయిపోయింది, పాపం బిచ్చబెత్తుకు బతికారు. చివరికి పాపం ఆ ఇంట్లో వాడు చల్లా చెదరైపోయి భార్య ఏమో వంటలు చేసుకుంటూ, ఆ వంట చేసుకోవడానికి శక్తి లేక ఒకచోట పడిపోయింది. పిల్లలు చింకి కొట్లు కట్టుకుంటూ చదువు లేక పాడైపోయారు. అదే ఆయన సక్రమంగా ఆత్మహత్య చేసుకోకుండా బతుకుంటే ఈ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేవాడు, మంచి ఉద్యోగం చేసుకున్నవాడు అలా చచ్చిపోయాడు. ఇలా ఒకటిగా ఎన్నో ఉదాహరణలు మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి చావు దేనికి పరిష్కారం కాదు. చావడం వల్ల చాలా దోషాలు వస్తాయి. పోనీ చచ్చినవాడన్నా బాగుపడతాడా? చచ్చినవాడితో పాటు ఇంట్లో ఉన్నవాడు ఎలాగో బాధపడుతున్నారు. ఈ చచ్చి వీడేం సాధిస్తాడు? ఆత్మహత్య చేసుకున్నవాడు ప్రేతాత్మ అవుతాడు. అటు నరకానికి వెళ్ళడు, ఇటు స్వర్గానికి వెళ్ళడు, వాడికి ఏ లోకము ఉండదు. ఒక భయంకర పిశాచమై తిండి లేక బాబాయ్ నాకు తిండి లేదు, మంచినీళ్ళు లేవు అని అల్లాడిపోతాడు అడవుల్లో పడి. వీడి గురించి ఎవడికి తెలియదు. వాడి దగ్గరికి ఎవడైనా వస్తే వాడు అని అరుస్తట. ఈ ఆత్మహత్య చేసుకున్నవాడు ఒక పిశాచవుతాడననే ఆ ప్రేతములకు ఎవరైనా భయపడితే మాత్రమే చంపే శక్తి ఉంటుంది. అంటే ఏమిటి, ఆ ప్రేతం ఏ అడవిలోనూ ఉంది, మన పోటీ వాళ్ళం వెళ్ళాం, వెళ్ళగానే వాడు అని అరుస్తాడు. ఈ అరుపులకు అవతల వాడు భయపడితే మాత్రం వాడిని చంపుకు తింటాడు. కానీ వీడు ఎవడ్రను అన్నాడు అనుకోండి, దెబ్బకి వీడు కిలోమీటర్ పారిపోతాడు. దానివల్ల ఏమవుతుందన్నమాట, వాడికి తిండి దొరకదు, తనకుగా దాన్ని ఎవడిని పీక్కు తినలేడు. తిండి లేక మంచినీళ్ళు లేక ఈ ప్రేతం అల్లాడుతుంది. కాబట్టి మరణానంతరము వాడికి సుఖం లేదు, పోని వాడి కుటుంబానికా సుఖం లేదు. చచ్చేవాడు పోని ఏ ఎల్ఐసియో 5 కోట్లకు చేసి పెళ్ళాం పేరు నేను నామినేషన్ పెట్టిపోతే కుహంత నయం భార్యకి. కనీసం ఎల్ఐసి అయినా చేస్తే కొంతలో మా తమ్ముడు చెప్పేవాడు, ఆయన ఎల్ఐసి ఏజెంట్, అందుకని ఎవరైనా ఆత్మహత్య చేసుకోదలిస్తే ఒకసారి నన్ను సంప్రదించండి బాబు అనేవాడు సరదా కోసం. అంటే ఈ వంకతోనే మానేస్తారేమోనని. అందువల్ల ఎవరికి ఏం ఉపయోగం అండి అనుకుంటే, కానీ డబ్బు వస్తే రావచ్చు కాక మనిషి రాడు కదా. ఇప్పుడు కలియుగంలో డబ్బు పెట్టాక డబ్బు వస్తే ఆనందపడిపోతారు. ఒక ఆవిడ అందే మాట, మొగుడు పోగానే పోతే పోయాడు కానండి నాకు నా చేతికి వచ్చిందండి మొత్తం, ఆయన ప్రావిడెంట్ ఫండ్ అవేమో నెలల పెన్షన్ వస్తున్నాయట, ఆయన ఉండగా సినిమాకి అల్లిచ్చాడు కదట, ఈవిడ 3 పుట్ల సినిమాలు చూడడం మొదలెట్టి. అందువల్ల కొందరికి ఒక ఆనందం అనుకోండి, నిజంగా కాలప్రభావం. కానీ పూర్వకాలంలో ఇంట్లో ఎవడకపోతే ఎంతో బాధపడేవారు అన్నమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అయినా వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. బతికుంటే శుభములు పొందుతావు, చావుల నష్టం, బతికితే లాభాలున్నాయి. కాబట్టి ప్రాణములు ధరిస్తాను, నేను జీవిస్తాను తప్ప చావనన్నాడు ఆయన. నిజం కూడానండి, ఏది జీవంతమానందం నరం వర్ష శతాదవి, బతికితే 100 ఏళ్ళకైనా మనకు సుఖం కలుగుతుందిట. ఇవాళ కాకపోతే రేపైనా తొందరపడి ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే ఏదో ఒకనాడుకి సుఖం రావచ్చు. అలా వస్తుందా అనుకుంటారు కొంతమంది. వచ్చిన వాడిని నేను చూశాను, నేను ఎరిగి ఒక ఆవిడ ఉండేది పాపం 49 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాయి, పెళ్ళి అవ్వలేదు, పాపం వృద్ధకన్య. ఆవిడ రోజు చిన్న గురువు గారు మా నాన్నగారిని ఏమో పెద్ద గురువు గారు, నన్ను చిన్న గురువు గారు అనేది. ఎప్పటికీ పెళ్ళి అవ్వట్లేదండి, ఈ హిందీ పండిట్గా ఏదో ఉద్యోగం చేస్తున్నారు ప్రైవేట్ జాబు, అది సరిపోవటం లేదు, ఒక్క భర్త అయినా ఉంటే బాగుండు, అందువల్ల నా జీవితానికి ఏదైనా ఒక మార్గం చూపించండి అంది ఆవిడ. నాకేమో చాలా చాలా వేసింది, ఓ పారాయణ అని చెప్పాను. నేనేమో అప్పటికి 21 ఏళ్ళు, ఆవిడకి 50 ఏళ్ళు అయినా గురుభక్తితో నిజంగా పాద నమస్కారం చేసి అడిగితే ఆవిడకు మంచి మంత్రం చెప్పాను, చేసింది. చిత్రం తెలుసా అండి, సరిగ్గా 50 ఏళ్ళు నిండి 51లో అడుగు పెడుతూ ఉండగా 54 ఏళ్ళు 55 ఏళ్ళు వస్తున్న ఒక హెచ్ఎం గారు దొరికారు. ఆయన హెడ్ మాస్టర్, ఓ స్కూల్లో హెచ్ఎం. మొదటి భార్య పోయింది, పిల్లలు ఎక్కడికో పోయారు, నాకు భార్య కావాలని వెతుకుతుంటే ఈ కన్యామణి దొరికింది, ఆయన లభించాడు. ఇద్దరు ఎక్కడో ఒకళ్ళొకళ్ళు పెళ్లి చూపులు చూసుకున్నారు. ఇంకేముంది, ఇద్దరు కూడా ఎంత ఘాటు ప్రేమయో ఎంత చాటు మోహములు అని పాడుకున్నారు పార్కుల్లో. ఒక 3 రోజులు నేను చూశాను, ఎందుకంటే ఆ టైంలో నేను విజయవాడలో హిందీ పండిట్ ట్రైనింగ్కి వెళ్ళా. ఆ పండిట్ ట్రైనింగ్లో ఉండగా నాకు వీళ్ళిద్దరు దొరికారు, నా కర్మగాలి చిన్న గురువు గారు, మీరు ఇక్కడ కూడా మీరేనా అంది ఆవిడ. సరే, ఇద్దరు శుభ్రంగా పెళ్లి చేసుకున్నారు, హాయిగా గడిపారు. ఆవిడ ఎంత ఆనందపడిందో, మీరు చెప్పింది నిజమండి, ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటే వద్దన్నారు, మంత్రం ఇచ్చారు, 50 ఏట పెళ్ళి అవ్వదనుకుంటే ఈయన దొరికాడు. ఆయన ఎంతో మంచివాడు, ఆయనకి చేతక్కన ఒకటి ఉండేది, అప్పట్లో చేతక్కన ఇవ్వండి, దాని వెనకాతలు ఎక్కించుకుని తీసుకెళ్ళేవాడు. ఇద్దరు పెడుతూ ఉంటే కొంత జుట్టు ఈ ప్రాంతం అంతా ఊడిపోయినటువంటి పడుచైన, ఆ వెనకాల కూర్చుని సిగ్గుపడుతున్నటువంటి కన్యామణి సినిమాకి వెళుతూ ఉంటే ఆ దృశ్యం చూడడానికి ముచ్చటగా ఉండేది. ఆ దృశ్యం నా కంటి ముందు నుంచి అదృశ్యం అవడం లేదు. కానీ ఆత్మీయతతో బతికారు, అంటే ఏదో హాస్యానికి అలా అంటున్నాను కానీ నిజంగా పాపం వాళ్ళు చాలా ప్రేమగా బతికారు. ఆ మధ్యన ఆయనకి నేను చెప్పింది ఏనాటి మాటిది, 1987లో పెళ్ళయింది వాళ్ళకి, అవునా? ఇప్పుడు ఎన్నాళ్ళయింది? 87 అంటే 87, 90, 30 అమ్మ బాబోయ్, 33 సంవత్సరాల క్రితం విషయం. ఈ మధ్యన ఒక 5-6 ఏళ్ల క్రితం కానీ ఆవిడ నాకు తగిలేరు. ఏమమ్మా మీ వారు ఎలా ఉన్నారంటే, ఇంకా మా వారు ఏంటండి, మీరే ఇంత వయసులోకి వచ్చారు. ఆయన వెళ్ళిపోయారండి, దేవుళ్ళో చూసుకున్నాడండి. ఆయనకి 76 ఏళ్ళు 77 ఏళ్ళు వచ్చాక హార్ట్ అటాక్ వచ్చిపోయాట. ఆయనకి 55 ఏట పెళ్ళయ్యింది, అంటే 20 ఏళ్ళు మేము హాయిగా కాలక్షేపం చేసాం, నేను వయసు మీరిపోయాను. ఆయన పెన్షన్ నాకు వస్తుంది, పెన్షన్ వల్ల టెన్షన్ లేకుండా బతుకుతాను, అందుకే నేను కృతజ్ఞతను మెన్షన్ చేయడానికి మీ దగ్గరకు వచ్చాను అని పాప ఆవిడ నా దగ్గరకు వచ్చి ఈ మాట కూడా ఆవిడ 2012లో చెప్పింది, అంటే 8 ఏళ్ల క్రితం చెప్పింది. ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు ఆవిడ, 8 ఇయర్స్ బ్యాక్ విషయం ఇది. ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ బతికింది, చెప్పిన మాట విన్నది, ఎంతో కొంత జీవితంలో ఆనందం పొందింది. అందువల్ల ఏమన్నారు, 100 ఏళ్ల తర్వాత కూడా సుఖం రావచ్చు ఒక్కొక్కడికి. ఆఫ్టర్ 100 ఇయర్స్ కూడా పెళ్ళి అవ్వచ్చు, చెప్పలేము. ఏ పెళ్ళనే కాదుగా సుఖం అనే దానికి, పెళ్ళి అనేది ఒక చిన్న విశేషం. మానవుడికి భగవంతుడు ఎప్పుడు ఎలాంటి అనుగ్రహం ఇస్తాడో తెలియదు. ఏతి జీవంతం ఆనందం నరం వర్షశతాదపి, ఇది సుందరకాండలో శ్లోకం. సీత ఉంటుంది పైగా ఈ మాట, భవిష్యత్తులో రాబోతోంది ఆ శ్లోకం, కొంచెం అడ్వాన్స్గా చెప్పాను కానీ మీకు. నరం అంటే నరుడిని జీవంతం బతికున్నట్టయితే వర్షశతాదపి 100 ఏళ్ల తర్వాత అయినా సరే ఆనందం ఏతి, ఆనందం వాడు పొందగలడు, అంటే బతికితే 100 ఏళ్ల తర్వాత అయినా ఆనందం పొందుతాడు. ఆనందం పొందుతామనైనా బతకాలి, ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య వద్దు అన్నాడు ఆయన. ఇలా మనస్సులో అనుకుని ధైర్యం తెచ్చుకున్నాడు. నేను చావడం ఏమిటి, ఈ దుర్మార్గుడు రావణుడు సీతను పట్టుకొని వచ్చి వాడు సుఖంగా బతుకుతూ ఉంటే సీతను చూడలేక నేను మరణించడమా? కాదు కాదు, వీడ అంతం చూస్తాను, పొట్టలో రెండు తన్నులు తనివిడి చంపి పారవేస్తాను. రావణం వావధిష్యామి దశగ్రీవం మహాబలం, మహాబలవంతుడైన ఈ రావణుణ్ణి, ఈ దశకంఠుణ్ణి ఆ పది కంఠములు సొంఠలు చేసి పొడిచి చంపి పారవేస్తాను. అప్పుడు నా పగ చల్లారుతుంది, లేదా ఈ రావణాసురుణ్ణి లంక నుంచి ఈడ్చుకుపోయి బలివ్వడానికి పశువుని పట్టుకుపోయినట్టుగా రావణాసురుణ్ణి రాముడి కాళ్ళ దగ్గర పారవేస్తాను. అప్పుడైనా కొంత కోపం చల్లారుతుంది. లేదా మా రామచంద్రుడు సంపాతి వక్కులతో ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ చంపి పారేస్తాడు. ఇలా రకరకాలు అనుకుంటూ ఉండగా అప్పుడు ఆయన దృష్టి ఎదురుగుండా ఉన్న ఒక తోట మీద పడింది. ఎంత విచిత్రం ఇది! మొత్తం లంకంతా వెతికాను అనుకున్నాను నేను. ఇది నా అహంకారమే కదా, నాలుగు అంగుళములు కూడా విరిపించకుండా, నాలుగు అంగుళములు విడువకుండా ఈ లంకంతా సీత కోసం వెతికాను అనుకున్నాను. కానీ ఈ వనమును చూడలేదు. బహుశా నాలో రవ్వంత అహంకారం ఉండి ఉండవచ్చు. అంతా వెతికాను అంతా వెతికాననే పొరపాటు వల్ల భగవంతుడు నన్ను పరీక్షించి ఉండవచ్చు. ఇంతవరకు నేను వెతకని ఒక కొత్త ప్రదేశం దొరికింది. అశోకవనికాచేయం దృశ్యతే యా మహాద్రుమాః ఇమామధిగమిష్యామి నహీయం విచితామయా. ఈ ఎదురుగుండా ఉన్న వనం అశోక వృక్షములతో ఉన్న వనం. ఇది అశోక వనం, పెద్ద పెద్ద చెట్లతో, పొడవైన చెట్లతో ఉన్నది. ఈ చెట్లకు పువ్వులున్నాయి, ఇందులోంచి సువాసన వస్తున్నది. ఈ అశోక వనమును ఇప్పటి వరకు నేను చూడలేదు. అమ్మ, ఇందులో కూడా అడుగు పెడతాను. ఈ అడుగు పెట్టే ముందు ఇందులో అయినా సీత కనపడాలి కనుక దేవతలను భక్తితో ప్రార్థిస్తాను. ఎవరెవరిని? వసూన్, వసువులను ప్రార్థిస్తాను. రుద్రాన్, రుద్రవీర్య సముద్భవుడైన అందువల్ల రుద్రుణ్ణి స్మరిస్తాను. తథాదిత్యాన్, ఆదిత్యుణ్ణి సూర్యభగవానుణ్ణి మా గురువుగారిని స్తుతిస్తాను. అశ్వినౌ మరుతోపిచ, అశ్విని దేవతలని, వాయుదేవుణ్ణి కూడా ప్రార్థిస్తాను. వీళ్ళందరికీ నమస్కృత్వ నమస్కారం చేసి ఇందులోకి దూరుతాను అని ఒక్క ముహూర్తకాలం ఆయన చింతించాడు. కొందరు అన్నారు లక్ష్మణుడిని రాముడిని తలుచుకున్నాక అశోకవనం కనబడింది అన్నారు. కాదు, అశోకవనం కనబడ్డాకే వాళ్ళని తలుచుకుని ఇందులోనైనా అమ్మ కనబడాలనుకున్నాడు ఆయన. మనం మన ఇష్టవచ్చినట్టు మార్చడానికి వీల్లేదు సుందరకాండని. అందులో వాల్మీకి ఏ క్రమంలో చెప్పాడో చెప్పాలి. 55వ శ్లోకంలో 14వ సర్గలో అశోకవనం కనబడింది. కనబడ్డాక వసువులు మొదలైన వాళ్ళకి నమస్కరిస్తాను, లోపలికి పెడతాను అనుకున్నాడు. అనుకున్నాక ఒక ముహూర్తం ధ్యానంలో పడ్డాడు. అప్పుడు ఆయన సీత నాకు కనపడాలి, ఈసారి కార్యంలో విజయం లభించాలి అని దేవతలతో పాటుగా ఎవరిని ప్రార్థించాలో ఆయన ప్రార్థించాడు. ఈ శ్లోకం ఒక మహామంత్రం. మన వస్తువులు మనకి కనబడనప్పుడు, మనకి ఇష్టులు దూరమైపోయినప్పుడు, మనం ఇంక జీవితంలో మన ఇష్టమైన వస్తువు సాధించలేమనుకున్నప్పుడు ఈ శ్లోకమును భక్తితో పారాయణం చేస్తే లేక వింటే వాడు అనుకున్న వస్తువుని తక్షణం పొందుతాడు. అంత గొప్ప శ్లోకం ఇది. ఇది ఒక మహామంత్ర శ్లోకం. యుగ యుగాలుగా ఎంతోమంది ఋషులు దీనిని పఠించారు. వాల్మీకి పఠించాడు, వ్యాసుడు పఠించాడు, వశిష్ఠుడు పఠించాడు, పరాశరుడు పఠించాడు, శంకరాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు వంటి వారందరూ పఠించారు. నేను పఠించాను, మీరు పఠించండి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ముందుగా నమః అనే క్రియాపదంతో మొదలెట్టాడు. నేను నమస్కరిస్తున్నాను ఎవరి కోసం? రామాయ, నా దైవం, మర్యాద పురుషోత్తముడు, ధర్మస్వరూపుడైన రామచంద్రునికి నమస్కారం చేస్తున్నాను. ఈ నమస్కారం రాముని కొరకు. కేవలం రాముడికి నమస్కరిస్తే పని అవ్వదు, లక్ష్మణునితో కూడిన రామునికి నమస్కరిస్తేనే పనులవుతాయి. శాస్త్రం ఏమిటంటే అవతారములు సంపూర్ణ అవతారాలు కావాలంటే ఎప్పుడూ భగవంతుడు విష్ణుమూర్తితో పాటు ఆదిశేషుడు కూడా రావాలి. ఆదిశేషుడికి అనంతుడని పేరు, సంకర్షణుడు అని పేరు. సంకర్షణుడు లేకుండా పరమాత్మ అవతరిస్తే అవతారం ఎక్కువసేపు ఉండదు చూడండి మీరు, అది ఎక్కువ ప్రసిద్ధికి ఎక్కదు. అందుకే ఇప్పుడు నరసింహావతారం ఆదిశేషుడు లేకుండా వచ్చాడు కాబట్టి ఆ పని అయిపోగానే అదృశ్యం అయిపోయాడు, ఎక్కువ కాలం భూమి మీద లీలలు చేయలేదు. అలాగే సనకావతారం సనందావతారం వాటి పరిమితులు ఉంటాయి వాటికి, కానీ రెండే రెండు అవతారములు సంపూర్ణంగా అనేక లీలలు చేసి యుగయుగాలుగా మనల్ని అలరిస్తున్నాయి రామావతారం కృష్ణావతారం. రామావతారంలో సంకర్షణుడు లక్ష్మణుడిగా వచ్చాడు, కృష్ణావతారంలో ఆ సంకర్షణుడు అని పేరు కలిగిన భగవంతుడు బలరాముడిగా వచ్చాడు. అందుకనే ఈ రెండు అవతారాలు ఏళ్ల తరబడి భూమి మీద ఉన్నాయి, అనేక లీలలు చేసాయి, అనేక ధర్మములు బోధించాయి. వీటిని తలుచుకున్నట్టుగా ఇంక ఏ అవతారాన్ని మనం తలుచుకోకపోవడానికి గల కారణం, ఇవి పరిపూర్ణ అవతారాలు అనిపించుకోవడానికి గల కారణం సంకర్షణుడు ఉండటమాట. నేను నాలో కొంత శక్తిని ఆదిశేషుడు సంకర్షణుడు అనే పేరుతో మార్చుకున్నాను, అది నాకు ఎప్పుడు వెన్నుపూస లాంటిది, దానితో అవతరించినప్పుడు ఆ అవతారం ఎక్కువ ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఆ సంకర్షణుడు ఎక్కడుంటే అక్కడ నేనుంటే ఆకర్షణ ఉంటుందన్నాడు ఆయన. అందుకే శేషాద్రి మీద కూర్చున్న వెంకటేశ్వరుడికి ఉన్న ఆకర్షణ ఇంకోటికి లేదు చూడండి దేవుళ్ళలో. కారణం ఆదిశేషుడు అక్కడ ఒక కొండ రూపంలో ఉన్నాడు శేషాద్రిగా, అందువల్ల మనకు అక్కడికి వెళ్ళగానే శేషశైలావాసాన్ని పడుకుని అక్కడికి వెళ్ళిపోయి డబ్బులు ఉన్నవన్నీ అక్కడ వేస్తూ ఉంటాం. అందుకే రాజకీయ నాయకుల దృష్టి దాని మీద పడింది. ఆ శేషుణ్ణి వేళాకోళం చేశాడా వాడు వెళ్ళి వెళ్ళి ఏ కొండకో గుద్దుకుంటాడు ఎముకలు కనపడు. ఆయన ఎప్పుడు తేడా పెట్టుకున్నా అలాగే చేస్తాడు ఆయన ఎప్పుడు అంటే, మేము గురువులం కదా కుండపత్రులు కట్టాడు ఉన్నదన్నట్టుగా చెప్పాలి, చెప్పకపోతే మీకు తెలియదు. భవిష్యత్తులోనే జాగ్రత్త పడాలి మనం. అనుక్షణం గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనం తొందరపాటుతో భగవంతుడికి వ్యతిరేకంగా ఒక్క ముక్క మాట్లాడినా లేక భగవంతుడికి నష్టం జరుగుతున్నప్పుడు నోరు విప్పకపోయినా ఆ పాపం అనుభవిస్తాం. నీ కళ్ళ ముందు ఒక గుడి కూలిపోతుంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోతే అప్పుడు ఏమవుతుంది పొద్దున, అంటే నువ్వు కూడా దాన్ని ప్రోత్సహించిన వాడు అవుతున్నావు. ఈ పాపము ఎన్ని జన్మలు ఎత్తిన అనుభవించాలి, ధర్మం చెప్పాం కదా అని మా మీద మీరు పడినా మేమేం చేయలేము, ఎందుకంటే చెప్పడం కోసం మేము ఉన్నాం కనుక. ధర్మం ధర్మమే కనుక, ఏ రాముడు ఎక్కడన్నా ధర్మం తప్పాడా? అంత సుగ్రీవుడి ఇష్టం ఉన్నా తేడా వస్తే లక్ష్మణుడి బాణం వేయడానికి పంపాడు, ఎవరి దగ్గరికైనా అంతే ఆయన. ధర్మము తప్పితే రామచంద్రుడికి మిత్రుడు లేడు శత్రువుడు ఉండడు, ధర్మం దగ్గర ఖచ్చితంగా నిలబడవలసిందే మనం. అందువల్ల చెప్పవచ్చేది ఏంటంటే ఎప్పుడైనా మనకి కార్యసిద్ధవ్వాలంటే లక్ష్మణుడితో కూడిన రాముడు కూడా తెలుసుకోవాలి. రాముడికి లక్ష్మణుడు అంత ఇష్టం కనుక ఆయనకి ఎవరు అవసరం లేదు, కానీ ఆయన ప్రేమతో అలా స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు రాముడు. లక్ష్మణుడి కోసం ఏడ్చాడు కదండి ఆయన, లోకంలో ఎవరైనా దొరుకుతారు కానీ ఇలాంటి తమ్ముడు దొరుకుతాడు అన్నాడు ఆయన. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశన్న పశ్యామి ఎత్ర భ్రాతా సహోదర అని సుగ్రీవుడితో అన్నాడు. పైగా నువ్వు బాణంతో మీ అన్నయ్యని చంపించావు, మాది అలాంటి వాళ్ళ బుద్ధి కాదు, నువ్వు మీ అన్నయ్యతో తగద పడ్డావు, మీ అన్నయ్య నిన్ను చంపబోయాడు, ఢీం మరి బాణం వేయించి చంపావు అని సుగ్రీవుడితో ఏమన్నాడు ఆయన. దేశంలో ఒక భార్య చచ్చిపోతే ఇంకో భార్యను పెళ్లి చేసుకునేవాడు చాలామంది ఉన్నారు కదా, కాబట్టి భార్య పోతే దొరకచ్చు అంటే అలా చేసుకోమని కాదు, ఒకవేళ భార్య పోతే కూడా కొందరు రెండో పెళ్లి చేసుకుంటారు భార్య దొరుకుతుంది, బంధువులు దొరుకుతారు ఎక్కడికెడితే అక్కడే మనకి బోల్డ్ మిత్రులు తయారవుతారు. అందరూ ఇప్పుడు కోకటపల్లిలో ఉద్యోగంలో ఉన్నంతకాలం కోకటపల్లిలో మిత్రులు, అక్కడ నుంచి మీరు ఇక్కడికి వచ్చారనుకోండి మళ్ళీ నాగోలు, నాగోలు కొత్త మిత్రులు తయారవుతారు. కానీ తోడబుట్టినవాడు అదే కడుపులోంచి తల్లితో పాటు పుట్టినవాడు లేదా ఆ తండ్రి యొక్క పుత్రుడు ఉన్నాడే అటువంటి సోదరుడు మాత్రం రమ్మంటే రాడు, వాడు ఒక్కడే ఉంటాడు, మళ్ళీ ఆ సోదరుడు రాడన్నాడు ఆయన. ఏది లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు సంజీవన పర్వతం తెచ్చేటప్పుడు ఈ మాట మాట్లాడాడు ఆయన, అంటే ఎంత ఏడ్చాడో ఆలోచించాడు ఆయన తమ్ముడు కోసం. తమ్ముడు అంటే అంత ప్రేమ ఆయనకి. ఈ మాట ఇద్దరికి గుచ్చుకోదు, సుగ్రీవుడికి వెంటనే బాణం గుచ్చుకోదు, తమ్ముడు దొరకడరా అన్నయ్య దొరకడరా అంటే సోదరుడు దొరకడరా అంటే వారిని చంపించిన దోషం ఆయనలో ఉంది. రెండో వాడు విభీషణుడు, చావగొట్టగానే అన్నగారు వదిలొచ్చాడు ధర్మం కోసమైనా సరే. రామచంద్రుడి యొక్క బాంధవ్యం అంత గొప్పదన్నమాట. అందువల్ల లక్ష్మణునితో పాటుగా రామునికి నమస్కారం, స లక్ష్మణాయ విత్తు లక్ష్మణ నమస్కారం టు రామ. దేవ్యై చతస్యై జనకాత్మజాయై, ఇంకా ఆయన భార్య జనకరాజపుత్రికి అయిన సీతకి నమస్కారం. సీతకి నమస్కారం అంటే ఈ శ్లోకానికి ఇంత మంత్రశక్తి వచ్చేది కాదు. జనకాత్మజ, జనకుడు ఎటువంటి వాడు, విదేహుడు, దేహభ్రాంతి లేని రాజ ఋషి, అటువంటి రాజ ఋషి యొక్క కూతురు, ఆయన చేత పెంచబడినటువంటి ఆవిడ. అందువల్ల ఆయన ఎంత ఋషియో ఈవిడ కూడా అంత మహర్షి స్వరూపిణి. ఆ తల్లికి, ఆ జనకాత్మజకి, రామపత్నికి నమస్కారం. జనకుడి కూతురు అవడం గొప్పే, కానీ అంతకంటే గొప్పతనం దేవి అవ్వడం. ఎవరికి? రాముడికి దేవి అవ్వడం, రాముడి భార్య అవ్వడం వల్ల ఆవిడ స్థాయి అలా పెరిగింది. జనకపుత్రిక రామచంద్రుడి పత్ని అయిన సీతకి నమస్కారం. నమోస్తు రుద్రేంద్ర యమాని లేభ్యో, రుద్రుడికి నమస్కారం. ఎందుకంటే లయగారు కూడా ఆయన. రుద్రుడికి నమస్కరించకుండా ఎవడూ విజయం పొందలేడు, ఎంత రుద్రద్వేషి అయినా సరే. కాబట్టి రుద్రుడిని నిరంతరం తలుచుకోవలసింది. ఎందుకంటే రామాయణంలో అడుగడుక్కి ఇదిగో త్రిపురాసురుని సంహరించిన రుద్రుడిలో ఉన్నాడంటాడు, కాలాగ్ర రుద్ర ప్రతిమ అని ఎన్నిసార్లు వర్ణించారు. ఇలా రామాయణం చదివినా కొంతమంది కర్మ ఇంకా శివద్వేషం పోదు. శివుణ్ణి పూజించి విష్ణువుని భక్తితో పూజించాలి, విష్ణువుని పూజించి అంతే భక్తితో శివుణ్ణి పూజించాలి. శివభక్తితో విష్ణువుని ద్వేషించినా, విష్ణు భక్తితో శివుణ్ణి ద్వేషించినా ఆ ఇద్దరూ నరకానికి పోతారు. మద్భక్త శంకర ద్వేషి, విష్ణువు స్వయంగా లక్ష్మితో చెప్పిన మాట. ఇప్పుడు ఈ చెప్పిన శ్లోకం విష్ణువు లక్ష్మికి చెప్పాడు. ఏమని? మద్భక్త శంకర ద్వేషి, లక్ష్మీ నా భక్తులు కొందరు ఉంటారు, అందులో ఒక్కొక్కడు నన్ను పూజించి శివుణ్ణి ద్వేషిస్తూ ఉంటాడు. మద్వేషి శంకర ప్రియ, కొందరు శివభక్తులు ఉంటారు, వాళ్ళలో ఒకడు నన్ను ద్వేషిస్తాడు. అంటే నా భక్తుడు శివుణ్ణి, శివభక్తుడు నన్ను ద్వేషిస్తున్నారు. ఆ ఇద్దరికీ నష్టమే. ఆ ఇద్దరు ఎక్కడికి పోతారో తెలుసా? చచ్చాక తావుభవు నరకం యాతవు యావచ్చంద్ర దివాకరవు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఇద్దరూ నరకంలోనే ఉంటారట. అంటే ఇంక యావజ్జీవితం ఈ సృష్టి ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. సూర్యచంద్రులు పోవడం అంటే మొత్తం సృష్టి నాశనం అవుతుంది. ఇంకప్పుడు నరకంలో స్వర్గము లేదు, ఏ లోకాలు ఉండవు, అదంతా మాలోకమే. కాబట్టి ఎప్పుడు ఈ ఇద్దరిలో ఎవరికీ భేదం పాటించకూడదు. స్వయంగా ఆంజనేయుడు రుద్రుడికి నమస్కరించాడు. అసలు ఆయనే రుద్రవీర్య సముద్భవుడు. ఆ తర్వాత యమునికి నమస్కరించాడు, అనిలునికి నమస్కరించాడు. తన తండ్రి కనుక మహాత్ముడు వాయువునకు, వాయువన్న అనిలుడన్న ఒకడే, ఆయనకి నమస్కరించాడు. చంద్రుడికి నమస్కరించాడు. ఇప్పుడు ఆయనే వెలుతురివ్వాలి గనక. దాంతోపాటు రాబోయే సూర్యుడికి, గురువుగారికి ఎప్పుడు నమస్కరిస్తాడు కాబట్టి గురువుగారికి నమస్కరించాడు. ఆఖరణ మరుద్గణాలకు ఎందుకు నమస్కరించాడని కొందరికి అనుమానం. మరుద్గణేభ్య అంటాడు ఏమిటని? దానికి ఒక కారణం ఉన్నది. హనుమంతుడు కావాలని ఏ పని చెయ్యడు, ఏం చేసినా ధర్మమును దృష్టిలో పెట్టుకునే చేస్తాడు. హనుమంతుడు కూడా ధర్మస్వరూపుడు కదా. రుద్రుడికి నమస్కరించాడు, ఇంద్రుడికి నమస్కరించాడు, యమునికి నమస్కరించాడు, సీతారామ లక్ష్మణులకు నమస్కరించాడు అంటే దాని వెనక అర్థం ఉన్నది. కానీ ఆ మరుద్గణాలకు ఎందుకు నమస్కరించాడు అని చాలామంది నన్ను ధర్మ సందేహాలు అడిగారు. పూర్వం కశ్యప ప్రజాపతి భార్యల్లో రెండో భార్య దితి ఒకనాడు భర్త దగ్గరకు వచ్చింది. ఏమండి, ఎప్పటికప్పుడు దేవతలు నా పిల్లల్ని చంపుతున్నారు, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు చచ్చిపోయాడు, ఇప్పుడు నాకు ఒక మంచి కొడుకు కావాలి, ఈ కొడుకు దేవతల చేతిలో చావకూడదు, ఇంద్రుడి చేతిలో చావకుండా ఉండేటటువంటి కొడుకును నాకు ఇవ్వండి అన్నది. ఆయన నవ్వాడు, ఆవిడకు ఒక మంత్రం చెప్పాడు, ఈ మంత్రం చేస్తే నీవు గర్భవతి అవుతావు, ఈ మంత్రం చెప్పడం వల్ల గర్భం ధరిస్తావు, కానీ నీ కొడుకు మహాపరాక్రమవంతుడై దుర్మరణం పాలు కాకుండా ఉండాలంటే, నీవు చెప్పిన మాట వినాలంటే నువ్వు గర్భంతో ఉన్నంతకాలం పగలు నిద్రపోకూడదు, కాళ్ళు చేతులు కడుక్కోకుండా మూత్ర విసర్జనానంతరం అశుచిగా పడుకుని నిద్రపోకూడదు, జుట్టు విరబోసుకుని నిద్రపోకూడదు, గడప దగ్గర కూర్చుని పేలు చూడకూడదు, ఆవులించకూడదు, ఇలా కొన్ని నియమాలు చెప్పాడు, చాలా చెప్పాడులేండి. అలాగే నందావిడ గర్భం ధరించింది. గర్భం ధరించాక భర్త చెప్పినట్టే ఎప్పటికప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవడం, శుభ్రంగా ఉండడం, జుట్టు విరబోసుకోకుండా ఉండడం. పూర్వం జుట్టు విరబోసుకునేవారు కాదు, పిశాచాలు పట్టుకుంటాయని పేరు. అందులో జుట్టు అని ఒకటి ఉంటుంది, దాన్ని విరబోసుకోవడం మహాపాపం కనుక అలాగే ఉండేవారు. ఇది ఇంద్రుడికి తెలిసింది. వాళ్ళమ్మ అదితి, ఈ దితికి కొడుకు పుట్టాడంటే కొంప మొలిగిపోతుంది, నువ్వేదో రకంగా కడుపు నాశనం చెయ్యంది. వెంటనే ఇంద్రుడు వచ్చి పిన్ని అని రెండు చేతులు జోడించాడు. పిన్ని నా పాలిటి బంగారు గిన్ని, తెలియక నీ పిల్లల్ని తన్ని ఎన్నో అపచారాలు చేశాను, ఇప్పుడు ఉపచారం చేస్తాను, నన్ను క్షమించు, నీ కొడుకులంటి వాడిని గర్భవతివి నీకు సేవ చేస్తానని బతిమాలితే ఇంద్రుడి మీద ద్వేషంతో గర్భం ధరించినవిడ నాకు మళ్ళీ లొంగిపోయింది. దండం పెట్టిన వాడిని అంది రానిస్తానని నేను అలాగా, ఆవిడ కూడా దండం పెట్టేవా నాయన కుమార రా నాకు సేవ చేసుకో అంది. సేవ కోసం వచ్చి షేవ్ చేస్తాడని తెలియదు ఆవిడది, అందుకని అలాగే అంది. ఈయన రోజు కాళ్ళు నొక్కేవాడు, పాలు ఇచ్చేవాడు, జ్యూస్ ఇచ్చేవాడు, రకరకాల సేవలు చేసేవాడు. ఇలా ఉండగా ఒకరోజున ఆవిడ అశుచిగా అంటే మూత్ర విసర్జనకు వెళ్ళొచ్చి కాళ్ళు కడుక్కోకుండా అలసటతో పూర్ణ గర్భిణి కాబట్టి మంచం మీద పడుకుని నిద్రపోయింది, తట్టుకోలేక అలసటకి నిద్రపోయింది. అమ్మ అశుచిగా ఉంటేనే నేను ఏదన్నా చేయగలను, శుచిగా ఉంటే ఈవిడ కడుపులో ఉన్న బిడ్డను ఏమీ చేయలేనని ఇంతకాలం ఈ సమయం కోసం కాసుకొని కూర్చుని ఎదురు చూస్తున్న ఇంద్రుడు వజ్రం పుచ్చుకుని సూక్ష్మ రూపంతో కడుపులో ప్రవేశించాడు. ఆవిడ శుచిగా ఉంటే కడుపులోకి వెళ్ళేవాడు కదా ఈయన, ఈవిడ అశుచిగా పడుకోవడం వల్ల కడుపులోకి వెళ్ళి ఈ వజ్రంతో ఆ కడుపులో ఉన్న పిండాన్ని ఏడు ముక్కల కింద పట్కా పట్కా అని కొట్టేశాడు. పటపటపటపట ఏడు ముక్కలు కొట్టాడు. ఆ ముక్కలు గట్టి పిండాలు, అందుకని అవి ఆ ఏడు ముక్కలు మళ్ళీ ఏడు శిశువులు అయిపోయి క్యార్ క్యార్ అంటాయి. అంటే నా గురించి కేర్ తీసుకోమని క్యారమని ఏడవడం మొదలెట్టాయి. అమ్మ దుర్మార్గులారా, ఏడు ముక్కలుగా మళ్ళీ మీరు బతికి ఏడుస్తున్నారా అని మళ్ళీ ఒక్కొక్కదాన్ని మళ్ళీ ఏడేసి ముక్కలు కొట్టాడు. సప్త సప్త అంటే 49 ముక్కలు అయ్యాయి అవి. ఏడు ముక్కల్ని ఒక్కొక్కదాన్ని ఏడుగా ఛేదిస్తే అవి వెరసి 7 7 7 49 మళ్ళీ 7 ఎంతంటే మా శిష్యులు కొందరు ఉన్నారండి, 7 అని వెంటనే వాడి దగ్గర ఫోన్ ఉంటుందన్నమాట, 7 కూడా నొక్కి 7 49 అండో అంటాడు. మహానుభావులు బ్యాంకుకి పంపాలంటే అన్నీ వాళ్ళకి ఎక్కలు చదవలేనమాట, 3 10 30 అంటే తెలియదు, తల్లకిందులుగా ఎక్కలు చెప్పేవాడు మా చిన్నప్పుడు. 7 49 కదా ఎక్కలు గ్యారంటీగా వచ్చనమాట నాకు. అంచేత 49 ముక్కలు అయిపోయాట అతల్లడు. ఈ 49 ముక్కలు 49 శిశువులు ఈ కడుపులో బేర్ బేర్ అని ఏడవడం మొదలెట్టారు. దాంతో ఈ నిద్రలో ఉన్న దితికి మెలకు వచ్చింది. కడుపులో ఏదో గందరగోళం జరుగుతుంటే మెలకు రాదు మరి, మెలకు వచ్చి ఏమిటది అనేలోపు ఇంద్రుడు కడుపులో నుంచి బయటకు వచ్చి రెండు చేతులు జోడించి నమస్కరించి పిన్ని నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను క్షమించని జరిగింది చెప్పాడు. నా స్వార్థం కోసం పిల్లలు కొట్టి చంపాలనుకున్నాను కానీ వాళ్ళు గట్టి పిండాలు, అప్పటి నుంచి గట్టిపిండం అనే సామెత పుట్టింది. ఆ పిండం గట్టిపిండం అంటారు కదా, వాడు గట్టిపిండం అంటే ఏంటంటే వాడు లోపలుండి కూడా చావలేదన్నమాట. వాడు నేను నీకు ఒక్క కొడుకుని చంపాలనుకుంటే నీ కొడుకులు 49 తయారయ్యారు, వాళ్ళందరూ చూడు బయటకు వస్తున్నారు అంటుండగా ఒకటి తర్వాత ఒకడు లుటుకు లుటుకు అని 49 పిల్లలు పుట్టారట. ఒక కానుపులో 5 పుట్టిరి 3 పుట్టిరి అని గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులో వేయడం కాదు, ఇంకా పెద్ద బుక్కులో వెయ్యాలి. ఒక్క కానుపులో 49 కన్నది ఆవిడ. అందరూ అచ్చం ఒకే రకంగా ఉన్నారన్నమాట కవల పిల్లలు. ఆ 49 పిల్లలు ఇంకా చావరు. వీళ్ళు నేను వజ్రంతో నరుకుతున్నప్పుడు ఏడ్చారు, ఏడుస్తూ ఉంటే నేను మా వృధా మా వృధా అంటే ఏడవకండి అన్నాను. అందువల్ల వీళ్ళకి మరుత్తులు అని పేరు పెడుతున్నాను. ఈ మరుద్గణములనే ఈ 49 దేవతలుగా మారుతారు. నా పక్కనే వాళ్ళకి ఆసనం ఇచ్చి వాళ్ళని కూర్చోబెడతాను, శాశ్వతంగా మా దేవజాతులు అవుతారు, మాతో పాటు ఆయువు ఉంటుంది, వాళ్ళకి నాశనం లేదని ఇంద్రుడు వరమిచ్చి వాళ్ళని స్వర్గానికి పట్టుకుపోయాడు. అంటే కడుపులో ఇంద్రుడు పగలగొట్టి చంపాలని ప్రయత్నించినా మరణించని చిరజీవులు ఇప్పటికి కూడా బతుకున్నారు. అలాంటి వాళ్ళని తలుచుకుని వాళ్ళకి నమస్కరిస్తే శత్రువుల చేతిలో దుర్మరణం ఉండదు, అందుకని నమస్కరించాడు ఆయన. అంతేగాని ఏదో సరదా కోసం నమస్కరించలే. ఆయన ఎవరికి నమస్కరించినా దాని వెనకాల ఒక చరిత్ర ఉంటుంది. మనం కూడా అంతేట, ఏదన్నా ప్రాణాపాయ స్థితి ఉన్నప్పుడు మరుద్గణములకు నమస్కరించాలి. మరుద్గణేభ్యో నమః అనుకుంటే దుర్మరణం రాదు. కరోనా వచ్చి ఎవడైనా దరిద్రపు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ట్రీట్మెంట్కి 14 క్వారంటైన్కి వెళ్ళాక అక్కడ ఆక్సిజన్ ఇలా పెట్టేసి ఐసీయూలో పెట్టాక ఇంటికి తిరిగి రావాలనుకుంటే ఈ మరుద్గణాలకి దండం పెట్టుకుంటే ఇంటికి వస్తారు. ఈ విషయం నాకు ముందే ఐడియా ఉండి ఉంటే పాపం ఎస్పీ గారికి పెట్టేవాడి పాపం. కానీ ఏం చేయను, ఆయన ఐసీయూలో గడిపోయారు, ఎవరికీ తెలియదు. ఆయన మరణించేదాకా ఆయన అక్కడ ఉన్నారనే విషయం మాబోటి వాడికి ఏం తెలుస్తుంది, మేము ప్రపంచంతో సంబంధం లేకుండా తపస్సు చేస్తూ బతుకుతున్నాం కాలం అనుకోండి, ఏం చేయలేము అది వేరే విషయం. కానీ సాధ్యమైనంత వరకు మృత్యుస్థానములుగా భావించే హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు మరుద్గణేభ్యో నమః అనుకోవాలి. అనుకుంటే అప్పుడు మనకు ఆయువు పెరుగుతుంది, దుర్మరణం పలుకాము, ఇంటి దగ్గర కూర్చుని హాయిగా ఏ పులిహారో తింటూ వెళ్ళిపోతాం ఐసీయూలో చావకుండా. హనుమంతుడు మహాత్ముడు ఈ విధంగా అన్నాడు, ఈ శ్లోకం మీ అందరి చేత చెప్పిస్తాను అనండి, ఇది నిరంతరం పారాయణ చెయ్యండి, ఎక్కడికి వెళ్ళినా ఇది చెయ్యండి, మీకు ఎప్పుడు ఏ రకమైన అపమృత్యువు రాదు, విజయం కలుగుతుంది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఇలా వారందరికీ నమస్కరించి ఇప్పుడు ఆయన అశోకవనంలో అడుగుపెట్టాడు. నాకు బ్రహ్మదేవుడు, స్వయంభూ అయిన బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు, ఇంకా అగ్నిహోత్రుడు, వాయుదేవుడు, ఇంద్రుడు, ఆ ఇంద్రుడు కూడా వజ్రం ధరించిన ఇంద్రుడు, వీరందరూ నన్ను రక్షించెదరుగాక, నాకు ఈ వెళ్ళే పనిలో సిద్ధిని ప్రసాదించాలి, కార్యసిద్ధి ప్రసాదించాలి, విజయం ప్రసాదించాలి అని కోరుకున్నాడు. సకల ప్రాణులారా, సకల జీవులారా, సీతాన్వేషణలు నాకు సాయపడండి. శ్రీ మహావిష్ణువు సమస్త ప్రాణులకు అధిపతి, ఆయన నాకు ఈ సీతాన్వేషణలో సహాయపడుగాక. పరమ పవిత్రురాలైన జగన్మాత సీతాదేవిని ఎప్పుడు చూస్తానా అని తహతహలాడుతున్నాను. ఈ అశోకవనంలో అయినా ఆవిడ నాకు దొరుకుగాక. ఈ దుర్మార్గుడు పాపాత్ముడైన రావణాసురుణ్ణి చావగొట్టి వాడి చేత అపహరింపబడిన సీతని ఎప్పుడు రాముడి దగ్గరికి తీసుకెడతానా అనుకుంటూ అందులో ప్రవేశించాడు ఆయన. అత్యద్భుతమైనది అశోకవనం. మీకు ముందే చెప్పాను కదా, ఇప్పటికీ శ్రీలంకలో అశోకవనం ఉంది, చల్లని ప్రాంతం అది, అద్భుతమైన చల్లదనం. అందులో ఎప్పుడు అక్కడ తరచుగా వర్షం పడుతూనే ఉంటుంది. ఒక 5 సార్లు అశోకవనానికి వెళ్ళాను ఇప్పటి వరకు, ఇంకో 5-6 సార్లైనా వెళ్ళాలనిపిస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడల్లా నాకు ఆ సీత, అక్కడ రాక్షస స్త్రీలు, హనుమంతుడు రావడం ఇవన్నీ కనిపిస్తాయి. అక్కడ ఆంజనేయుడికి చిన్న గుడి కట్టారు అండి, హనుమంతుడు చిన్న రూపంతో ఉన్నది, పెద్ద రూపంతో ఉన్నది అశోకవనంలో కనపడుతుందన్నమాట. ఆ గుడికి పక్క నుంచి చల్లని నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి, సన్నగా ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది నీళ్ళల్లో కాళ్ళు పెట్టాము, అక్కడ ఆంజనేయుడి పాదాలు ఉన్నాయి, బండరాయి మీద ఆంజనేయుడి పాదముద్రలు ఉంటాయి. ఎందుకు వచ్చాయి పాదముద్రలు? హనుమంతుడు సీత కోసం తన పెద్ద రూపం చూపించాడు, పెద్ద రూపం ధరించగానే బండరాయితులోకి ఆయన కాళ్ళు దిగిపోయాయి. అచ్చం ఆంజనేయుడు ఎంత రూపం ధరించాడో అంత పెద్ద పాదం ఆ రాళ్లల్లోకి దిగి కనపడతాయండి. అది మళ్ళీ ఎవడో మనుషులు తయారు చేసినవి కాదు, డైరెక్ట్గా హనుమంతుని పాదముద్రలు అక్కడ ఉన్నాయి. అందుకే వాళ్ళు ఇంకా బతుకున్నారు ఆ లంకలో ఉన్నవాళ్ళు, లేకపోతే వాటికి వాళ్ళు చేసిన పాపాలకి ఎప్పుడు పోయేవారు. ఆ అపూర్వ దృశ్యం చూడాలి. ఆ ముద్రలకు మేము నమస్కరించాం. ఆ ఫోటోలు రేపు ఎప్పుడన్నా వెళ్ళక కాస్త మా శిష్యులు పార్వడి చేసి చూపిస్తారు. అశోకవనంలో ఆ పాదముద్రలు ఉన్నటువంటి స్థలం అత్యంత పవిత్రమైన స్థలం. అక్కడ కూర్చుని కాసేపు మేము సుందరకాండం చెప్పుకున్నాం, హనుమాన్ చాలీస కూడా పారాయణం చేసుకున్నాం. వాళ్ళు కాబట్టి టూరిజం కోసం డెవలప్ చేస్తారు. బుద్ధిజము, కిరస్థానము ఉన్న దేశంలో కూడా ఆంజనేయుడి ఆలయం, అశోకవనం నిలబడ్డాయి. హిందూ దేశంగా ఉండవలసిన మన దేశంలో ఆంజనేయుడు చెయ్యరకూడదు. మనం ఎంత గొప్పవాడమో డెవలప్ అయిపోయాం. మరి మనకిక్కడేమో ఆంజనేయుడి చేతులు పగలు కొట్టడం, గుళ్ళు పగలు కొట్టడం, కొంతకాలానికి ఏం జరుగుతుందో తెలియదు. మనం చాలా గొప్పవాడు కదా, సహనం మనకెందుకు? మన కొంపలోకి వచ్చేదాకా ఎదురు చూద్దాం, మన ఇంట్లోకి అడుగు పెట్టాక మనము పోతాం అంతే, నష్టం ఏముంది? మనకి అర్షధర్మం అక్కర్లేదు, మనకి ఏ విధమైన వేదం అక్కర్లేదు. మన కులాలు, మన కుతంత్రాలు, కుట్రలు, ఏదో మన పదవులు, మన సొమ్ము ఎంత ఉంటే ఏదో బతికితే చాలు అనిపిస్తుంది కదా. ఈ మహాపాపానికి మనం కూడా మూల్యం చెల్లిస్తాం. మన కళ్ళ ముందు ఎన్నో అధర్మములు జరుగుతూ ఉంటే వాటిని పట్టించుకోకుండా మనకెందుకులే అనుకుంటే భగవంతుడు తనను తాను కాపాడుకుంటాడు, కానీ ఈ పాప ఫలితం మనం అనుభవిస్తామన్నాడు కృష్ణుడు స్వయముగా. సార్వపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే భారము వందలేక చెడవారినదైన యవస్థ దక్షులెవ్వారలు పేక్ష చేసిరది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి సభలో రాయబారానికి వెళ్ళాడు, పాండవ రాయబారిగా. అలా రాయబారిగా వెళ్ళి ఈ మాట చెప్పాడు ధృతరాష్ట్రుడితోటి. ధర్మం అధర్మం వల్ల, సత్యం అసత్యం వల్ల పాడైపోతున్నప్పుడు, నాశనమైపోతున్నప్పుడు సమర్థత కలిగినటువంటి వాళ్ళు ఉపేక్షించకూడదు, ధర్మాన్ని కాపాడాలి, సత్యమును కాపాడాలి. కానీ నాకెందుకులే అని స్వార్థంతో ఊరుకుంటే ఆ ఊరుకున్న వాడు, ఉపేక్షించిన వాడు సర్వనాశనం అయిపోతాడు. అది వారల చేటకు కానీ అది వాళ్ళకే నాశనం. నువ్వు నీ కొడుకుని అదుపులో పెట్టడం లేదు, నీ కళ్ళ ముందు నీ కొడుకులంతా చస్తారు, అప్పుడు కుమిలిపోతూ బతుకుతూ పిండం పెట్టే దిక్కు లేక చస్తావు. కానీ ధర్మనిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవం ఉండడు. ధర్మాన్ని కాపాడడానికి, సత్యాన్ని కాపాడడానికి దేవుడు ఉంటాడు. ఆయన ఎలా కాపాడతాడు? కాపాడనందుకు నువ్వు నశిస్తావు తప్ప ధర్మమునకు సత్యమునకు ఎప్పుడు హాని ఉండదు. ఏ మన ధర్మాన్ని ఎన్ని యుగములుగా నాశనం చేయాలని ప్రయత్నించారు, వాళ్ళు చచ్చారు తప్ప మన ధర్మాన్ని ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఎప్పటికీ నిలబడుతుంది మన ధర్మం. ఈ మధ్యలో వచ్చి పాడు చేసేవాళ్ళు కుక్క చావు తెస్తారు, దిక్కుమారిని చావు తెస్తారు, నరకాల పాలవుతారు. వాళ్ళకి తగిన గుణపాఠం భగవంతుడు ఏదో రకంగా చెబుతాడు. ఏమండి ఎవరన్నా ఊహించారా అయోధ్యలో రామాలయం వస్తుందని? మీరు ఇంకా అది అవ్వదనుకున్నారవునా? అటువంటిదే మనం విజయం సాధించి రామజన్మభూమిలో రాముడు ఆలయం కట్టుకున్నాం. ఎందుకంటే దేవుడు ఉన్నాడనడానికి ఉదాహరణ. సమయం వచ్చినప్పుడు వాటి కోసం ఎవరిని పంపాలో వారిని పంపుతాడు. కానీ మనం చేయవలసిన కర్తవ్యం మనం చెయ్యాలి. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. ఈ ధర్మము మీరు నిలబెట్టండి. అందువల్ల స్వామివారు ఇప్పుడు అశోకవనంలోకి దూకాడు. ఆయన దూకడంతో ఆయన వేగానికి చెట్లు కొమ్మలు విరిగిపోయాయి, పువ్వులు గలగల రాలిపోయాయి, పళ్ళు కిందకు రాలిపోయాయి. అర్ధరాత్రి దాటి తెల్లవారుజాముకి అర్ధరాత్రికి మధ్యలో ఉన్న టైం అది ఇంచుమించుగా తెల్లవారుజాము 2 అవుతుందన్నమాట. ఆ టైంలో చెట్ల మీద నిద్రపోతున్న పెట్టలు ఉంటాయి కదా, ఈ కొమ్మలు విరిగిపోవడంతో పాపం మత్తులో ఉన్న పెట్టలు అటుకి చుబాసన ఎగరడం మొదలెట్టాయట, కోకిలలు మొదలైనటువంటివి. అంటే ఆయన వాటికి కూడా కాస్త డిస్టర్బెన్స్ కలిగించాడు. ఆంజనేయుడు దిగితే కొమ్మలు విరిగిపోతాయి, చెట్లు విరవగలడు ఆయన. నేను కూడా బలవంతుండే సుమండి, నా పరాక్రమం మీకు తెలుసో లేదో, ఇవాళ మంచి పండిన అరటిపండు ఇలా 2 కింద విరిచా, అరటిపండు 2 విరిచి మా శిష్యుడికి ఒక్క నేను ఒక్క పెట్టాను. నేను మాత్రం అరటిపండు విరవలేనా? ఆంజనేయుడు చెట్టు విరిచాడు, భీముడు చెట్టు విరిచాడు అనుకున్నాను నేను. నా లెవెలది ఏదో పువ్వుల్ని పళ్ళని నేను చేల్చగలను. కాబట్టి ఆంజనేయస్వరంలో కొమ్మలు విరుచుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాణులు ఉంటాయిగా, అక్కడ కూడా కొన్ని పక్షులు, కొన్ని చిన్న చిన్న కోతులు లాంటివి ఉన్నాయి. వసంత పురుషుడు వచ్చాడు అనుకున్నారట. అవి వసంత ఋతువులో వసంత పురుషుడు ఉంటాడుగా, ఆ వసంతుడే అనుకున్నారు. ఆ ప్రాంతం అంతా అటు ఇటు చెల్లా చెదరు చేసుకుంటూ తిరిగాడు ఆయన. హనుమంతుడి యొక్క వేగమునకు పువ్వులు కిందకు రాలిపోతూ ఉంటే చూడడానికి ఎలా ఉందో తెలిసిన, జోదంలో ఓడిపోయి బట్టలు ఆభరణాలు కోల్పోయినటువంటి దిక్కుమాలిన వాళ్ళే అయిపోయిందట వరం. ఏం పొలికి తెచ్చారట ఇక్కడ, కొంచెం వినండి. ఈయన చెట్టు మీదకు దూకాడు, ఆ చెట్టు ఆకులు రాలిపోయాయి, పువ్వులు రాలిపోయాయి. అప్పుడు అది ఎలా ఉంది? మోడులో ఉంది. ఆ మోడులో ఉన్న చెట్టుట జోదంలో సర్వం కోల్పోయి తన నగలు బట్టలు అక్కడ ఇప్పేసిపోయిన వాళ్ళే ఉందిట. ఇలాంటి పోలిక వచ్చిందంటే ఆ వనము నాశనం అయిపోతుందని అర్థం. అంతే కదా, అలాంటి పోలిక కవులు చెప్పారంటే కాసేపట్లో వనం ఇలాగే విరిగి ముక్కలు అవుతుందని అర్థం. పైగా ఆ పోలిక కూడా ఎటువంటి పోలిక ఆలోచించండి, జోదం ఆడేవాడు ఉంటాడు, ఈ పేకట్రాయేళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, ముందు ఉంగరం పెట్టానంటాడు, కంకణాలు తీశానంటాడు. పూర్వం కంకణాలు ఉంగరాలు ఉండేవాళ్ళండి, మెళ్ళలో గొలుసులు తీసేస్తాడు. ఇవి అయిపోయాక ఏం చేస్తారనమాట, ముందు లాల్చి లేదా చొక్క, ఆ తర్వాత ఫ్యాంటు, ఎక్సెప్ట్ గోచిగుడ్డు లేక ఉపవస్త్రమో తప్ప మిగతా బనీంతో సైతంగా ఓడిపోతాడు. ఇక తర్వాత చెయ్యిలా పట్టుకుని వెళ్ళిపోతాడు. అయ్యయ్యో జబుల్లు డబ్బులు పోయనే, అయ్యయ్యో జబుల్లు ఖాళీ అని పాడుకుంటూ బాబు. అలా పోతున్నవాడు ఎలా ఉన్నాడో చెట్టులో ఉందని రాశారు అక్కడ. ఈ ఉపమానం ద్వారా రావణాసురుడు భవిష్యత్తులో ఇలాగే సర్వం కోల్పోబోతున్నాడు, మోడైన చెట్టు అయిపోతున్నాడు. వాడి బంధువులు అందరూ పోతే వాడు ఏమవుతాడు? అప్పుడు మోడు చెట్టు అవుతాడు. ఆ తర్వాత మోడు చెట్టుకి నిప్పెడితే అది కాలుతుంది. రావణుడు అలా పోబోతున్నాడు. సీతను చూచినప్పుడు పోలికలు ఒక రకంగా ఉంటాయి, రావణాసురుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక రకంగా ఉంటాయి. ఎవరిని ఎలా పోల్చాలో అలా పోల్చాలి. ఆ పోల్చడం ఉపమాలంకారాలు చెయ్యడంలోనే అందివేసిన చెయ్యి మహానుభావుడు వాల్మీకిది. ఇలా ఆయన చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఇక్కడ సీత ఏమైనా కనపడాలనుకున్నాడు. అక్కడ పెద్ద పెద్ద అశోక వృక్షాలు, మధ్యలో ఒక శివసుప వృక్షం, అంటే అశోక వృక్షం వలె ఉంటుంది కానీ అశోకం కాదు. అందుకే శివసుపానికి అశోకానికి తేడా ఉంటాయి. అది వనం అశోకవనమైనా అన్నీ అవే ఉండవు కదా. మధ్యలో కొన్ని చెట్లు ఉంటాయండి, మాకు అరటి తోట ఉంది అంటే అన్ని అరటి చెట్లు వేస్తాం, మధ్యలో మామిడి చెట్టు వేయాలి, ఒక కొబ్బరి చెట్టు వేయాలి. అలాగే ఈ విధంగా ఈ అశోకవనంలో కూడా అశోక వృక్షములతో పాటుగా ఇంకా కొన్ని మామిడి చెట్లు ఉన్నాయి, మద్ది చెట్లు, లొద్దుగు చెట్లు ఉన్నాయి, వాటితో పాటు శివసుప వృక్షం ఒకటి ఉన్నది. అలాంటి చోటికి వెళ్ళాడు. ఒక పెద్ద చెట్టు శివసుప వృక్షం కనపడింది. ఆ వృక్షం దగ్గరికి వెళ్ళాక ఇక్కడికి సీత వస్తుందేమో అనుకున్నాడు ఆయన. కారణం ఏమిటి, ఈ చెట్టుకి పక్కన ఓ నది ప్రవహిస్తోంది సన్నని నీళ్లతో. మరీ పెద్దది కాదు నది, చిన్న నది కానీ గలగలా ప్రవహిస్తున్నది. నీళ్లున్న చోటికి సీత వస్తుందని ఆయన మనస్సు చెప్పింది. ఆయనకి కారణం ఏమిటంటే మనస్సు చెప్పడమే. ఇయంచెనళి నీరమ్య ద్విజ సంఘ నిషేవిత, ఈ నది తామర పువ్వులతో నిండి ఉన్నది, పక్షులు ఇక్కడున్నాయి కాబట్టి ఈ ప్రాంతమునకు సీత వస్తుంది. సీతకి నీళ్లే కాకుండా నీళ్లలో పువ్వులున్నా పక్షులున్నా ఇష్టమని నేను విన్నాను కాబట్టి సీత వస్తుంది. ఇప్పుడే వస్తుంది మరికొద్దిసేపట్లో. కారణం ఏమిటిట, ఇంకొక గంట గంటన్నరలో సంధ్యా సమయం కాబోతున్నది. ఆయనకి ఇంచుమించుగా టైం పూర్తిగా తెలియదు కానీ మరికొంతసేపట్లో ఏదో రకంగా సంధ్య వస్తుంది. సంధ్యా సమయములో ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కడున్నా సీత ఈ నదికి వచ్చి స్నానం చేసి తీరుతుంది, సంధ్యావందనం చేస్తుంది. కారణం సీతకి సంధ్యావందనం అంటే ఇష్టం, వేళ తప్పకుండా సంధ్యావందనం చేస్తుంది ఆవిడ. సంధ్యాకాల మనాశ్యామా ధ్రువం ఏష్యతి జానకి నదీంచే మాం శివజలాం సంధ్యార్థే వరవర్ణిని. సీత వేళ తప్పకుండా సంధ్యావందనము చెయ్యవలను అని కోరుకుంటుంది. సంధ్యా సమయంలో స్నానము చేసినా చేయకపోయినా కనీసం అర్ఘ్యమైనా ఇవ్వాలని కదా పెద్దలు చెప్పారు. తప్పనిసరిగా చేయవలసిన పని సంధ్యావందనం. ఇప్పుడంటే మగవాళ్ళు కూడా మానేశారు కానీ పూర్వం ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా సంధ్యావందనం చేసేవారు. ఇందులో ఏ సందేహం లేదు, దానికి ఉదాహరణ రామాయణమే. సీత సంధ్యావందనము సమయమునకు చేస్తుంది. సంధ్యావందనం చేయాలంటే నీళ్లుండాలి కనుక ఈ నది దగ్గరకు వస్తుంది. నదీంచ ఇమాం శివజలాం, ఈ నది పవిత్రమైన నీళ్లతో ఉన్నది. అంటే ఈ నదిలో నీళ్లు మురికి నీళ్లు కావు, పవిత్రమైన స్వచ్ఛమైన నీరు. ఈ నీటిలోకి వచ్చి సంధ్యావందనం చేస్తుంది, అర్ఘ్యప్రదానం చేస్తుంది అని ఆంజనేయుడు చెప్పాడు, పద్మాకర్ గారు చెప్పలేదు. కాబట్టి ఆడవాళ్ళు కూడా సంధ్యావందనం చెయ్యాలి. మంత్రం తేడా. స్త్రీలకి సంధ్యావందనానికి మంత్రం ఏం చెప్పారు, యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాధిగోచరా ప్రేరయేత్తస్య యద్భర్గస్తత్తరేణ్యముపాస్మహే. ఈ శ్లోకము చదువుతూ స్త్రీలు అర్ఘ్యం ఇవ్వాలి, సంధ్యావందనం చెయ్యాలి. లేదా నవగ్రహాలని సూర్యుడిని తలుచుకుని అర్ఘ్యం విడిచిపెట్టాలి, అర్ఘ్యం మాత్రం విడిచిపెట్టాలి. అదే పురుషులైతే దీన్నే భూర్భువస్వహ అనే మంత్రపూర్వకంగా ఇవ్వాలి. వారి వారి యొక్క శరీర ఆకృతులను బట్టి మార్పు తప్ప ఇంకేమీ కాదు. అందువల్ల సీత ఇక్కడికి వచ్చి తీరుతుంది. ఇక్కడే ఉంటే సీతను చూస్తానేమో, పైగా బతికుంటే వస్తుందని వాళ్ళు ఇంకో కొసం వైపు పడుకున్నాడు. యది జీవతి సాదేవి తారాధిప నిభానన ఆగమిష్యతి సావస్యాం ఇమాం శివజలాం నదీం. నది అనే పదం రెండోసారి కూడా వాడాడు వాళ్ళవి. బతికుంటే మాత్రం చంద్రబింబము వంటి ముఖము కలిగిన సీత ఇక్కడికి వచ్చి తీరుతుంది. కారణం ఈ నదిలో నీళ్లు పవిత్రమైన నీళ్లు. నిజంగానండి, ఆ నీళ్ళు అంత హాయిగా ఉంటాయి, తాగబుద్ధి వస్తుంది, గలగలగలలా ప్రవహిస్తూనే ఉంటాయి. అక్కడ సరిగ్గా ఎత్తైన ప్రాంతం నుంచి కిందకు పడతాయి. ఆ నదిని దాటాం మేము, అందులో కాళ్ళు కడుక్కున్నాం, ఆచమనం చేసాం, అబ్బబ్బబ్బబ్బబ్బో చాలా చేసాం. కొంతమంది ఈ సంవత్సరం కూడా మాతో వచ్చారు, 2020లో కూడా, మన జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ వెళ్ళాం. అదొక అపూర్వ ఘట్టం. అక్కడ హనుమంతుడు ఆ చెట్టు ఆకుల్లో నక్కి అటు ఇటు చూశాడు. అలా చూస్తూ ఉండగా దూరముగా ఒక పెద్ద చెట్టు ఇంకోటి కనపడింది. అది కూడా పెద్ద శివసుప వృక్షమే. వెంటనే ఆయన దూరం నుంచి దగ్గరకు వచ్చాడు, ఎలా ఉందో చూద్దామని. ఆ చెట్టుకి ఇంకొంచెం దగ్గరకు వచ్చాడు. ఆ అశోకవనంలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, చైత్య ప్రసాదం అంటారు దాన్ని. అంటే పూర్వం తోటల్లో కూడా ఏదో ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్లు అంటారుగా ఇప్పుడు, అలాగే ఆ రోజుల్లో ఉద్యానవనంలో ఓ భవనం కట్టుకునేవారు. అది రకరకాల సౌకర్యములతో కూడిన భవనం. ఆ తోటలో, విశాలమైన తోటలో విహరించాక కాసేపు ఈ భవనంలో విశ్రాంతి తీసుకుంటారన్నమాట. అందులో మహారాజులకి తప్పనిసరిగా ఈ వసంత మంటపం ఉండవలసిందే. తోటలో, తోట అంటే ఈ చిన్న చిన్న తోటలు కాదు, ఒక 10 ఎకరాలు 25 ఎకరాలు తోటలు కాంపౌండ్లు ఉండేవి అనమాట. వాడికి రాజభవనంలోనే ఉండేవి. రాజభవనాలు అంటే ఆ కోటలు, ఆ పూర్వమైన నగరాలు అవి. అందులో ఈ ఉద్యానవనంలో ఓ చిన్న మంటపం ఉండాలన్నమాట. వారి వారి స్థాయిని బట్టి మంటపాలు ఉంటాయి. రావణాసురుడు పరాక్రమవంతుడు గనక పెద్ద చైత్య ప్రసాదం ఏర్పాటు చేసుకున్నాడు. 1000 స్తంభములతో ఉన్న ఒక పెద్ద మండపం అదే. ఆ మండపంలో కూడా తీగలు, సన్నజాజి తీగలు, ఇంకో తీగలు, ఇలాంటివి అల్లుకుని ఉంటాయి. ద్రాక్ష తీగలు అల్లుకుంటాయి. లోపల రకరకాల సౌకర్యాలు ఉంటాయి. ఆ ప్రసాద మండపం ఆకాశాన్ని అంటుతున్నది. దానికి దగ్గరలో అంటే ఆ మండపానికి ఇంచుమించుగా కొంచెం 10 మైళ్ళు 10 అడుగులు లేక 20 అడుగులు దూరంలో ఓ పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర కొంతమంది స్త్రీలను చూచాడు ఆయన. వాళ్ళంతా రాక్షస స్త్రీలు. ఈ రాక్షస స్త్రీల మధ్యలో చెట్టు కింద మరొక స్త్రీ కనపడింది. ఆవిడ మలిన సంవీత, మాసిపోయిన బట్టలు ధరించిన స్త్రీ ఇప్పటికి కనపడింది ఒక ఆవిడ. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృశాం దీనాం నిశ్యసంతీం పునఃపునః. బాగా మాసిపోయిన బట్టలు కట్టుకున్న ఒక స్త్రీమూర్తిని చూచాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆ రాక్షస స్త్రీలు భయంకరాకారాలతో ఉన్నారు. ఆ చీకట్లో కూడా హనుమంతుడు వాళ్ళని స్పష్టంగా చూడగలడు, ఎందుకంటే ఆయన నేత్రములు వేరు, మనకి జంతువులకి తేడా ఉంటుంది. పైగా ఆయన పరమాత్ముడు కూడా కాబట్టి ఆయన సుస్పష్టంగా మాసిన గుడ్డలు కట్టుకున్నావిడ చూచాడు, చుట్టూ ఉన్న భీకరాకారిణులైన రాక్షస స్త్రీలను చూచాడు. ఇప్పుడు ఆవిడ ఎలా ఉంది? ఉపవాసములు చేసి చేసి కృశించిపోయింది, సన్నగా అయిపోయింది, దీనంగా ఉంది. దిక్కు లేకుండా ఉంటే ఏమవుతుంది? ముఖంలో దైన్యం కనపడుతున్నది, బాధే కనపడుతున్నది, చీటికి వాటికి మన నిట్టూర్పు విడుస్తున్నది, పదే పదే గాలి విడిచిపెడుతుంది. శుక్లపక్షం యొక్క ఆదియందు అంటే ఏమిటి, అమావాస్య అయ్యాక సాధారణంగా పాడ్యమి నాడు కనపడదు, కానీ విదియనాడు చంద్రరేఖ కనపడుతుంది. శుక్లపక్షంలో విదియనాడు చంద్రుడు సన్నగా కనపడతాడు. ఆ చంద్రరేఖని నెల పొడుపు అంటారు. అలాంటి చంద్రుడు కనపడగానే ఏం చేయాలి? ఒక దారం మన వస్త్రం నుంచి ఇలా పీకి ఆ చంద్రుడికి ఇలా వెయ్యాలి. అదే చంద్రుడికో నూలుపోగు. ఎందుకంటే ఈ పత్తి చంద్రుడి వల్లే వస్తుంది. కాటన్ రావాలంటే దూది ఆయన వల్లే వస్తుంది. చంద్రుడి వల్లే పత్తి పంట బాగా సమృద్ధిగా ఉంటుంది. చంద్రుడిలో తేడా వస్తే పత్తికి పురుగు పట్టి పత్తి పంట చేతికి రాదు. వస్త్రములకు మూలకారకుడు చంద్రుడు. చంద్రుడిని భక్తితో ప్రార్థిస్తే వస్త్రాలు వస్తాయి. అందుకే పూర్వకాలం సోమవారం రాగానే ఆయన యొక్క ధ్యానం చేసేవారు. దధిశంక తుషారాభం క్షీరోదధి సముద్భవం నమామి శశినం సోమం శంభోర్ముకుట భూషణం. ఈ శ్లోకాన్ని ప్రతి సోమవారము 108 అంతకంటే ఎక్కువ చేస్తే వాడికి జీవితంలో బట్టలకు ఎప్పుడు కొరత ఉండదు. నేను టీషర్ట్ కొనుక్కోకుండా వచ్చానండి బజారు కడదామంటే గురువుగారే 3 షర్ట్లు తెప్పిస్తాడు. లేదా నాకు బట్టలు లేవండి అనుకుంటే ఎవడో ఒకటి పట్టుకొచ్చి లాల్చి ఇస్తాడు. ఇలా మొత్తం మీద బట్టలు దొరుకుతాయి ఎక్కడికి వెళ్ళా. సరే ఏది ఏమైతేనే చెప్పొచ్చేది ఏమిటంటే చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటే మనకు కొత్త వస్త్రములు వస్తాయి. అందుకని నెల పొడుకునాడు ఆయనకు దారం ఇస్తారన్నమాట. ఆ చంద్రరేఖ సన్నగా ఉంటుంది అవునా. శుక్రపక్షంలో మొట్టమొదట కనబడే చంద్రుడు బాగా సన్నగా ఉంటాడు. అలా ఉందట ఇప్పుడు ఈ స్త్రీ, ఈయనకి కనపడిన ఆవిడ బక్క చిక్కిపోయి సన్నగా మరీ బొత్తిగా సన్నని చంద్రరేఖలా ఉందన్నమాట. ఈ మధ్యన ఒక ఆవిడొచ్చి ఏమంటే నా పేరు కూడా చంద్రరేఖేనండి, నా గురించే వర్ణించారా అండి అంది ఆవిడ. ఆవిడ నిజంగా చంద్రరేఖ, ఈవిడ కొంచెం మహేంద్రుడి యొక్క ఐరావతన రేఖ. కాబట్టి పేరు పెట్టుకున్నంత మాత్రం చేసి అందరం చంద్రరేఖలు అవ్వలేము. ఆవిడ అదృష్టం అలా సన్నగా ఉన్నది. మంద ప్రఖ్యాయమానే రూపేణ రుచిర ప్రభా. పొగ పెరిగిపోతే దీపం ఏమవుతుంది? పొగ ఎక్కువైనప్పుడు అగ్నిగుండాల్లో ఉన్న జ్వాల సన్నగా కనబడి కనబడకుండా ఉంటుంది. ఈవిడ కూడా మరీ ఆరిపోతున్న జ్యోతి అన్న అనల, సన్నని జ్యోతిలో ఉంది ఆవిడ. మాసిపోయిన బట్టలే ధరించింది. నిజానికి అలాంటి గుడ్డ కట్టుకోకూడదు, కానీ కట్టుకొనున్నది. భర్తకి దూరం అయ్యాక కొత్త బట్టలు కట్టుకోవడం ఇష్టం కాక అలాగే పాప మాసిన గుడ్డను ఆనాటి నుంచి అదే గుడ్డ దీక్షావస్త్రంలో ధరించి ఉన్నది. దుఃఖంతో ముఖం మాడిపోయి ఉన్నది. తపస్సు చేస్తున్నది. రామా రామా అని జపం చేయడం తపస్సేగా, అందులో రామా 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 అంటూ రాముడి కోసం నిరంతరం తపస్సే చేస్తూ ఉన్నది. గృహేణ అంగారకేణేవ పీడితామివ రోహిణి. రోహిణి నక్షత్రం ఆకాశంలో తిరుగుతూ ఉండగా అప్పుడప్పుడు అంగారక గ్రహం పీడిస్తుంది. రాహువు సూర్యుడిని చంద్రుడిని పట్టుకుంటాడు కదా, రాహుకేతువులు ఇద్దరూ సూర్యచంద్రుల్ని ఎలా పట్టుకుంటారో అప్పుడప్పుడు అంగారక గ్రహం రోహిణిని పట్టుకుంటుంది. మనకి కనపడదు అది, ఎందుకంటే అవి ఎక్కడో మన కక్షలు దాటి ఉంటాయి కనుక. అప్పుడు రోహిణి చాలా బాధపడుతుంది. కొంతసేపటికి మళ్ళీ అంగారకం వదిలేస్తుంది. ఇది ఒక సృష్టి రహస్యం. అంగారక గ్రహము చేత పీడింపబడుతున్న రోహిణి నక్షత్రంలో ఉంది. ఈ పోలిక ఎందుకు తెచ్చాడో తెలుసా? రోహిణి ఎవరి భార్య? చంద్రుడి భార్య. ఈవిడెవరి భార్య? రామచంద్రుని భార్య. అందుకని ఈ పోలిక పట్టుకొచ్చాడు ఆయన. రోహిణి అంగారకుడు వదిలిన తర్వాత తగ్గ 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 వెలిగిపోతుంది, అంటే బంగారపు రంగులో వెలిగిపోతుంది. అలాగే రావణుడనే అంగారక గ్రహం విడిచిపెట్టాక ఈవిడు కూడా అంతకంటే ఎక్కువ వెలిగిపోతుంది కనుక ఈవిడిని అలా పోల్చాడు వాల్మీకి మహర్షి. అశ్రుపూర్ణముఖీం, ఆవిడ కళ్ళ వెంబడలా నీళ్లు కారుతూనే ఉన్నాయి. అక్కడికి వచ్చిన తర్వాత ఆనాటి వరకు కన్నీళ్లు కారకుండా పట్టుమని 10 నిమిషాలు లేదు, ఎప్పుడు కన్నీళ్లు కారుస్తూనే ఉంది. దేన దీనురాలయ్యి ఉంది. కృశాం అనసనేనచ ఆహారం లేక కృశించిపోయింది. కానీ చిత్రం ఏంటో తెలుసా? చక్కనమ్మ చిక్కినా అందమే అన్నారు. ఆవిడ ఎంత చిక్కిపోయినా అందంగానే ఉందిట. స్నానం చేయకపోయినా, కుళ్ళుగుడ్డలు కట్టుకున్నా, కన్నీళ్లు కారుస్తున్నా, అదేమిటో తెలియదు. ఆవిడలో సౌందర్యం పెరుగుతోంది కానీ తరగట్లేదు. యోగ జాతకం అంటారు దాన్ని. జగన్మాత ఆవిడ ఎలా ఉన్నా అందంగానే ఉంటుందిట, గురువుగారు ఎలా ఉన్నా అందంగా ఉన్నట్టుగా. స్వగణేన మృగీ మృగేనా, ఒక జింక ఉన్నది, ఆడజింక. మృగి అంటే ఆడజింక, ఆడ లేడీ. అసలు లేడీ అంటేనే లేడీ అనుకుంటా కదా. ఈవిడ లేడీ లేడీ, ఆవిడ జింక. ఆ జింక గుంపులోంచి దూరం అయ్యి స్వగణాభివృతామివ, కుక్కల గుంపులో పెడితే ఎలా ఉంటుంది? కుక్కలు చుట్టుముట్టిన వైల్డ్ డాగ్స్ అని ఉంటాయి. మీరు ఎప్పుడన్నా ఈ డిస్కవరీ లేక జియోగ్రఫీ ఛానల్లో చూడండి, అందులో భయంకరమైన క్రూరమైన కుక్కలు ఉంటాయి. ఈ కుక్కలు జింక మీద బతికుండా వాడి పీక్కు తినేస్తూ ఉన్న దృశ్యం చూపించాడు. అందులో డొక్కలు మాంసం లాగి తినేస్తాయి. అలా కుక్కల చేత చుట్టుకొనబడి ఉన్న ఆడు జింకలం ఉందిటి పాపం. అంటే ఈ దుర్మార్గురాళ్ళంతా వైల్డ్ డాగ్స్, క్రూరమైన కుక్కలు, మధ్యలో పాపం జింక పిల్ల ఆడజింకలం ఉంది ఆవిడ. ఇంకా చంద్రుడు మబ్బులో కప్పుబడిపోతే ఎలా ఉందో అలా ఉంది. సుఖములకు అర్హురాలు కానీ దుఃఖములు పొందుతున్నది, మహాబాధ పొందుతున్నది. అటువంటి ఆవిడని చూచిన హనుమంతుడు తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభి, ఆవిడ శరీర లక్షణములు చూచి ఈవిడ గ్యారంటీగా సీతయ్యే, తప్పక ఈవిడ సీతయ్యే, ఈమె శరీర లక్షణములు, ఈమె నిట్టూర్పులు, ఈమె నోట్లోంచి వస్తున్న మాటల్ని బట్టి ఆలోచిస్తే సందేహము లేకుండా ఈమె సీతయ్యే, దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్ అనుకున్నాడు ఆయన. ఈమెయే సీత, అమ్మయ్య చూశాను అనుకున్నాడు. ముందు చూడడం ఆనందమే, తర్వాత ఆవిడ స్థితిని బట్టి దుఃఖించాడు. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు? ఈమె ఎలా ఉంటుందని నేను ఇంతవరకు విన్నానో అలాగే ఉన్నది. రాముడు లక్ష్మణుడు వర్ణించిన దానిని బట్టి, ఆకాశంలో ఎగురుతున్నప్పుడు రావణుని దగ్గర నేను చూచిన దానిని బట్టి, సంపాతీయమున్నగు వారు చెప్పిన దానిని బట్టి ఈమె ఎలా ఉంటుందనుకున్నానో అచ్చం అలాగే ఉన్నది. ఆ వక్షోజములు, ఆ ముఖము, ఆ నడుము, ఇవన్నీ ఆనాడు ఋష్యముఖ పర్వతం మీద ఆకాశ మార్గంలో ఎగురుతున్నప్పుడు ఎలా చూశానో అలాగే ఉన్నాయి. ఈవిడ సీత, పద్మపత్ర నేత్రి. మన్మధుడు రతిని విడిచిపెట్టాడు, అలాగే ఈ తల్లి రాముణ్ణి ఎప్పుడూ విడిచిపెట్టదు. ఇష్టురాలైన భార్య, కటిక నేల మీద పడుకున్న భూదేవి పుత్రి, శోకంతో ఆవరింపబడి ఉన్నది. అగ్నికి పైన పొగ కప్పేస్తే అడుగున నిప్పున్నట్టు కనపడదు. అలాగే ఈ పరమపతివ్రత పరమసుందరీమణి దుఃఖం వల్ల సౌందర్యం కప్పుబడిపోయి ఉన్నది. సరిగ్గా చదవకపోతే ఏమవుతుందండి? చదవకపోతే కొంతకాలానికి విద్య శిథిలం అయిపోతుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు, ఆమ్నాయానామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. కొంతకాలం చదవకపోవటం వల్ల వేద విద్య మర్చిపోతాం. అలా ధారణలో లేనటువంటి విద్యలా శిథిలమైపోయిందిట. ఇందాక ఒక ఆయన అన్నారు, పద్యాలు మర్చిపోతానండి. మర్చిపోతే ఇంకేముంది, విద్య కాదుగా. అలా చదువుకోకపోవటం వల్ల, పఠించకపోవడం వల్ల, మననం లేకపోవటం వల్ల విద్య మనకి దగ్గర నుంచి దూరం అవుతుంది. కొంతకాలం పాటు చదివారు ఒక శ్లోకం, ఏదో ఆపదామపహర్తారం శ్లోకం మీకు కంఠస్థం వచ్చింది. ఎందుకో ఒక 5-6 ఏళ్ళు చదవడం మర్చిపోతే ఆపదామపహర్తారం మర్చిపోతారు. అలా మర్చిపోయిన శ్లోకంలో ఉందిట ఆవిడ, శిథిలమైపోయిన విద్యలో ఉందిట. అభూతేన అపవిద్యేన కీర్తిన్ నిపతితామివ. ఇంకా సీత ఎలా ఉంది, అనవసరంగా వచ్చిన అభాండం వల్ల కీర్తి తొలగినట్టుంది. అంటే మీకు అర్థమయ్యే ఉండాలి, పాపం ఒక ఆయన చాలా మంచివాడు, ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, కానీ ఇంతలో నవరంధ్రాలు టీవీ లాంటి 24 గంటల దరిద్రపు న్యూస్ ఛానల్ వాడు ఆయన మీద పడ్డాడు, పడి ఇంకా ఆయన గురించి రోజు వీడు భూమిని కబ్జా చేసినని 24 గంటలు స్క్రోలింగ్ చేశాడు. దాంతో జనాలంతా వీడేదో మంచాడు అనుకున్నాం, వీడు దొంగన్నమాట అని అండం మొదలెడతారు. ఏ తప్పు చేయకపోయినా అతని మీద అభాండం పడింది, దానివల్ల అతని కీర్తి ఏమైంది, పాడయ్యింది. అలా అభాండము వల్ల పాడైపోయిన కీర్తిలో ఉంది ఆవిడ. అసలు ఏం ఓగండది, నిజంగా అంతే. ఏమి చెప్పినా కొంతమందికి అలా అభాండాలు వచ్చి పడతాయి పూర్వజన్మ కర్మ వల్ల, పాప వాళ్ళు పతితులు అయిపోతారు. దానివల్ల మంచి కీర్తిలో ఉన్నటువంటి వాడిని పడగొట్టాలంటే ఏముందండి. బాగా ఒక ఆయన కవి పద్యాలు చెబుతున్నాడు, ఆయన మీద 24 గంటల పాటు న్యూస్ చూపిస్తే పాప ఆయన కొంతకాలం పాటు బయటకు రాకుండా ఇంట్లో దాక్కున్నాడా లేదా? పాప గొప్ప గొప్ప పండితుల్ని అవధానుల్ని పడగొట్టి పారేస్తారు వీళ్ళు. అభాండం వేయడం తేలిక, అందులోంచి బయటపడడం కష్టం. అలా పడిపోయాట పాపం, పడిపోయిన కీర్తిలో ఉందట ఆవిడ. అలా కళ్ళ వెంబడి నీళ్లు కారుతూనే ఉన్నాయి. సంస్కారేణ యథాహీనం వాచ్యమర్థాంతరంగతం. అంటే కొంతకాలం పాటు వ్యాకరణం తెలియకపోతే తెలియని వాడి నోట్లో పడిన శబ్దంలో అయిపోయిందట. శబ్దాలకు అర్థాలు వేరు కానీ మారిపోతాయి. తత్ దినము అంటే ఆ దినము అని అర్థం. తత్వ దినం అనే శబ్దం అనుకు నిజానికి ఆ దినం. ఏదైనా వాడుకోవచ్చు మనం, పుట్టినరోజు అనుకోండి ఆ తద్దినం అంటే ఆ రోజు పుట్టాడని చెప్పుకోవడానికి. కానీ కొంతకాలానికి ఇప్పుడు మన నోట్లో పడి తద్దినం అంటే చచ్చిపోయిన తిథికి తప్ప వాడటంలా. భారతంలో అలా కాదే, తద్దినం అనే పదం పదే పదే వాడతాడు. ఇప్పుడు మనం తద్దినం అని వాడితే చిచ్చి తద్దినం అనే పదం వాడతావా అంటారు. కొంతకాలానికి వ్యాకరణం మర్చిపోవడం వల్ల మనకి తత్వ దినము ఆ దినము అనేది పోయి దట్టుడే అనే అర్థం పోయి తద్దినం అంటే చచ్చిన వాడికి పిండం పెట్టే రోజు అని అర్థం వచ్చేసిందోనా? అసలు దినము తప్ప రోజుని వాడకూడదు. రోజు అనేది ఉర్దూ పదం, అది మనకెందుకు? కానీ ఇవాళ మనం దినం అనే పదం వాడటంలా. అనుదినము, ప్రతిదినము, నిత్య దినము అనే పదాలు పోయి ఇప్పుడు దినం అని వాడటం అనేసి రోజు అని వాడుతున్నాం మనం. ఇప్పుడు దినం అని వాడితే దినం కూడా ఇంకో అర్థంలో గడిపోయింది కర్మ. నీ దినం పెట్టాలని ఒక ఆవిడ వచ్చేటప్పుడు ఈ కారులో ఎక్కువ వస్తుంటే తిడుతోంది, దానికి ఎంత మార్పు వచ్చింది. ఇలా కొన్ని పదాలు మారిపోతాయి కొంతకాలానికి, వాటి అర్థమే మారిపోతుంది అన్నమాట. ఆ అర్థం వేరు, ఇది వేరు. ఈ పూర్వం మా చిన్నప్పుడు కవాడీ గోడ దగ్గర ఈ వీధి పంపులు వచ్చేవి. ఇప్పుడు వీధి పంపులు ఉండగా తెలియదు, కానీ వీధిలో కుడాయిల దగ్గరికి ఆడవాళ్ళు చేరేవారు. ఆ నల్ల పంపు దగ్గరికి వచ్చి ఆడవాళ్ళు నీళ్లు పట్టుకునేవారు. అందులో ఒక ఆవిడ కొళ్ళు పండిపోయింది, పక్క ఆవిడ కొండ తీసి పక్కన లాగేసింది. పై కొడ వచ్చే ముందు ఏం చేస్తాను వాడు, ముందే అక్కడ ఈ కొండలు బిందులు పెట్టుకుంటారు అనమాట, ఆర్డర్లో పెట్టుకుంటారు. ఏదో రైలు ఎక్కడానికి క్యూలాగా, విమానం క్యూలాగా. అంతే, ట్యాప్ దగ్గర ఉన్న కొండవాళ్ళు, అది ఒకటో కొండవాళ్ళు ముందు పట్టుకున్నాక తర్వాత ఉన్న కొండావిడ, ఆ తర్వాత కొండావిడ, ఆ తర్వాత కొండావిడ వస్తారు. ఈ కొండల దగ్గర గొడవ వచ్చినప్పుడు మొహమ్మండాన్ని తిట్టుకుంటే పర్వాలేదు, కొండ నీ మొహమ్మండయే కాకుండా ఒక ఆవిడ నీ జిమ్మడి పోను అంది. ఈ జిమ్మడిపోనివిటాన్ని నేను చాలా కాలం పాటు బుర్రగొక్కున్నాను. అప్పుడు గుర్తుకొచ్చింది, సంస్కృతంలో జఫ్వా అంటే నాలుక, అది అచ్చతెలుగుల ప్రకృతి వికృతి జమ్మ అవుతుంది. నీ జిమ్మడిపోనంటే నీ నాలుక పడిపోనంటే నీ నోరు పడిపోయి నువ్వు మోగైపోని. ఆ లాంగ్వేజ్ ఇలా మారిపోతాయి కొంతకాలానికి. ఇప్పుడు చాలా పదాలు అలా మారిపోయాయి అన్నమాట. ఇప్పుడు అన్నిటికీ ఆ సందర్భంలో అంటాడు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఉపన్యాసంలో ఆ సందర్భంలోనూ మరీ అని 100 సార్లు దీనికి అర్థాలు ఉండవు, అలా మారిపోతూ ఉంటాయి. భాష రాకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది అన్నమాట. ఈ విధంగా వ్యాకరణము తెలియనటువంటి వాడు నోట్లో పడిన శబ్దం కొంతకాలానికి అర్థం మార్చుకున్నట్టుగా ఉందిట ఆవిడ. ఆవిడ అసలు రూపం పోయి వేరే రూపం వచ్చిందనమాట. ఇలా ఆవిడని చూచాడు. ఇంకా హనుమంతుడు ఏమనుకున్నాడు, ఈ విశేషాలతో అద్భుతమైనటువంటి సుందరకాండ విశేషాలతో మళ్ళీ రేపు యథాప్రకారం మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకాస్ సమస్తా సుఖినో భవంతు.